the side.
Spend the day with Sai. From 6 a.m. to 9:30 p.m.
on Radio Sai's Thursday Live.
Radio Sai Thursday Live.
రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇంతవరకు బ్రదర్ చందు విజయ్ అందించిన లవ్ టు లవ్ ప్రోగ్రాం విన్నారు. శ్రోతలు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్లో అందించే ప్రత్యక్ష ప్రసారాలని వింటున్నారు. మరికొద్దిసేపట్లో తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి చూనయ్యుండండి.
ప్రేమ స్వరూపులారా,
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనుకుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
సత్యసాయినాథుని దివ్య శ్రీచరణాలకు ప్రణమిల్లుతూ భగవాన్ బాబావారు నడయాడినటువంటి దివ్య క్షేత్రం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్లో అందించే ప్రత్యక్ష కార్యక్రమాలలో భాగంగా రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమం శ్రీ సత్యసాయి దివ్య సందేశజరిని మీకు అందించడానికి వచ్చింది మీ సాయి స్వప్న. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరిలో మాటే మంత్రం అనే అంశాన్ని సమర్పిస్తున్నాం. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి మనతో పాటు మన రేడియో సాయి టీం గణేష్ వచ్చారు. సాయిరాం గణేష్.
సాయిరాం స్వప్న గారు.
గణేష్, ఇప్పుడే అనుకుంటున్న మాటే మంత్రం అని, కాబట్టి మాట యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది, చాలా విశిష్టమైంది కూడాను. ఎందుకంటే రాయిగా ఉన్న మనిషిని అందమైన మాధవుడిగా మలిచే ఉలే మాట అని చెప్పుకోవచ్చు. అందులో ఆశ్చర్యం కూడా ఏం లేదు. కాకపోతే అంత విలువ ఉన్న మాట, అంత శక్తి ఉన్న మాటను కూడా గీతలో చెప్తారు. యోగస్య ప్రథమం ద్వారం వాగ్ నిరోధ అన్నారు. అంటే ఆ వాక్కుని నిరోధించినప్పుడు, నియంత్రించినప్పుడు మాత్రమే మనం యోగాన్ని సాధించగలము అని. కాబట్టి అటువంటి శక్తివంతమైన మాటని ఎంతవరకు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అన్న విషయాల్ని మనం చూద్దాం.
తప్పకుండా చెప్పిన.
అంటే ఇప్పుడు చెప్పినట్టు నిరోధించాలి అంటే వాక్కుని మనం అగ్నితో పోల్చుకోవచ్చు. అంటే అగ్ని మనకి, అంటే పాక సంస్కారానికి, వండడానికి కానీ దేనికైనా సరే, దీపం వెలిగించడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అగ్ని లేకపోతే మన జీవితమే లేదు. అదే సమయంలో అగ్ని ఎంతో ప్రమాదకరం కూడా. దాన్ని జాగ్రత్త వహించకపోతే మనని నాశనం చేయడానికి, మొత్తం భస్మం చేసేయడానికి కూడా అదే కారణమవుతుంది. అలాగే మాట కూడా, మన జీవితానికి మాట ఎంత ముఖ్యమో ఆ మాట అంత నియంత్రణ చేసుకుంటూ నియమంలో దాన్ని వాడినప్పుడే దాని ఉపయోగం ఉంటుందంటారు. అలాగే స్వామి చెప్తారు, అంటే దీన్ని ఒక కత్తితో కూడా పోల్చొచ్చు, అలాగే విద్యుత్ శక్తితో కూడా పోల్చొచ్చు అని. అందుకే తెలిసి మెలగవలను తెలివి తోడ. కాబట్టి మనకి ఒకసారి చూసుకుంటే ఈ మాట అన్నది ఏ జంతువులకి లేదు. 84 లక్షల జీవరాశులు తీసుకుంటే ఏ జంతువుకు గాని, ఏ క్రిమి కీటకాదులు గాని, ఏ లోకంలో ఉన్న అంటే జలచరాలు వేటికి కూడా ఈ మాట్లాడే అన్నటువంటి లక్షణం లేదు. చూస్తే అది పరిణామ క్రమంలో ఒక్క మనిషికి మాత్రమే ఉంది.
అది భగవంతుడు మానవుడికి ఇచ్చిన వరం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ జీవరాశిలో లేని ఒక ప్రాముఖ్యత, ఒక విశిష్టత మానవ జీవితానికి ఉన్నది. ఈ పవర్ ఆఫ్ స్పీచ్, మాట్లాడే ఒక శక్తి ఎందుకు భగవంతుడు మానవుడికి ఇచ్చాడంటే, మానవుడికి విచక్షణ శక్తి అనేది భగవంతుడు ఈ సిస్టంలో ఏర్పరిచాడు. కాబట్టి భగవంతుణ్ణి మనం రియలైజ్ చేయాలి అంటే మానవ జన్మ తప్పకుండా మనం సాధించి తీరాలి. సో ఆ సాధించి తీరాలి అన్నప్పుడు మనం ఏది మంచి, ఏది చెడు, ఏది చేయదగింది, ఏది చేయదగంది అనేది మనం డిస్క్రిమినేట్ చేసినప్పుడు, దాని విచక్షణతో మనం డివైడ్ చేసినప్పుడే మంచిని ఎప్పుడు చేస్తూ పోతూ ఉంటే ఆ శక్తి మనకి, ఆ డిస్క్రిమినేషన్ పవర్, ఇందుకోసం మనకి భగవంతుడు ప్రసాదించాడు. మరి ఈ డిస్క్రిమినేషన్ పవర్ ఉన్నది కనుకనే మనం ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనటానికి ఈ స్పీచ్, పవర్ ఆఫ్ స్పీచ్, వాక్కు అనేది ఒక మంచి పరికరంగా భగవంతుడు మనకిచ్చిన ఒక వరం అని చెప్పచ్చు.
ఇది మీరు పరికరం అంటుంటే నాకు ఒక విషయం గుర్తొస్తున్నది. అంటే ఈ పరిణామ క్రమంలో అలా కొంచెంగా మొదలయ్యి అలా పెరిగి పెరిగి ఈ స్థాయికి వచ్చింది, లేకపోతే ఇంతటి విజయాన్ని మనం సాధించావు మాట్లాడడంలో అనుకోవడానికి ఏం లేదుట. ఎందుకంటే వస్తూనే మనిషిగా ఈ స్పైన్ తిన్నటి వెన్నెముకతోటి ఎలాగైతే మనిషి అని అనిపించుకున్నామో దాంతో పాటే మాట అన్నది కూడా వచ్చేసింది అంటారు. అంటూ చక్కగా ఎంత బాగా మన ఈనాటి రోజుల్లో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చాలా ఈజీగా చెప్పారనమాట. ఈ మాట లేదా భాష అన్నది మనం ఒక సాఫ్ట్వేర్ అనుకుంటే మనకు దానికి కావలసిన హార్డ్వేర్ ని భగవంతుడు మనకి ఫిక్స్ చేసి రెడీ చేసి ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవడానికి మనిషికి రెడీగా చేసిన ఇచ్చిన ఒక మంచి గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు.
చాలా బాగుంది. అండ్ స్వామి ఎన్నోసార్లు తమ ఉపన్యాసాల్లో కూడా మీకు తెలిసే ఉంటుంది ఈ వాక్కు యొక్క ప్రభావం ఏ విధంగా ఒక మనిషి జీవితం మీద ఉంటుంది. మనిషి జీవితం మీదే కాదు మాట్లాడిన వాళ్లే కాకుండా ఎవరైతే మనం ఎవరితోనైతే మనం మాట్లాడుతున్నామో వాళ్ల మీద కూడా ఈ ప్రభావం తప్పకుండా ఉంటుందని స్వామి ఈ మాట తాలూకా విలువను గురించి చెప్తూ ఎన్నో సందర్భాల్లో మనకి బోధించారు. ఎస్పెషల్లీ 1984 స్వామి భగవద్గీత మీద ఒక 34 ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ సిరీస్ లో స్వామి ఈ జిహ్వం గురించి ఎంత ముఖ్యమైనదో ఇందాక మీరు చెప్పారు కదా, యోగానికి వాగేంద్రియం ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఆ పర్టికులర్ ఉపన్యాసంలో స్వామి ఒక ఫుల్ డిస్కోర్సు మాటలు, దాని తాలూకా కంట్రోలు, మళ్ళీ ఈ టంగ్ తాలూకా ప్రభావము, దాన్ని ఎంతో విస్తృతంగా స్వామి ఆ ఉపన్యాసంలో చెప్పారన్నమాట. అందుకే మాటలకి ఎంతో విలువ ఉందని స్వామి మనతో కూడా మాట్లాడడం అనే ఒక అవకాశాన్ని మనకి అనుగ్రహించారని చెప్పచ్చు.
అంతే కదా, స్వామితో ఆ సంభాషించిన అదృష్టాన్ని మనకు కలిగించారు. మీరు చెప్తూ ఉంటే మనందరికీ తెలిసిన విషయమే, సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేశారు ఆ విషయాన్ని. ఏంటంటే ఒక మొక్కని గాని పెంచుతున్న క్రమంలో దానికి నీళ్లు పోయడం, తర్వాత కలుపు మొక్కలు తీయడం, దాన్ని పెరగడానికి మంచి అవకాశం చూడడం ఎంత ప్రాముఖ్యమో, దాంతో ప్రేమగా మంచిగా మాట్లాడడం కూడా దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది దాని పంట ఉత్పత్తిలో గాని ఆ చెట్టు యొక్క పెరుగుదలకు గాని అని అంటారు. అది ఎలా అంటే రోజు నీళ్లు పోస్తున్నప్పుడు ఆ మొక్కని మన బిడ్డలాగా ట్రీట్ చేసి నేను చాలా ప్రేమిస్తున్నాను, నువ్వు చాలా మంచి ఇది ఇస్తావు అని దాన్ని ప్రోత్సాహకరంగా దాంతో మాట్లాడుతూ ఉంటే ఆ మొక్క కూడా రెస్పాండ్ అయ్యి మంచి ఉత్పత్తినిస్తుంది, మంచి ఫలాలనిస్తుంది. అది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది.
మీరు ఇలా చెప్తుంటే నాకు ఒక మీరు పాజిటివ్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఇది మన నాలుక రెండు వైపులా 11 కత్తి లాంటిది అనమాట. మంచి చేసినప్పుడు మంచి జరుగుతుంది, చెడుగా వాడినప్పుడు దానికి చెడ్డ ఫలితం లభిస్తుందని స్వామి అంటారు. మరి మీరు పాజిటివ్ ఆస్పెక్ట్ ఈ మాట విలువ ఎలా ఉన్నదని చెప్పారు. అదే విధంగా ఒక ట్రైబ్ ఉన్నదంట, ఇది సౌత్ పెసిఫిక్ రీజియన్ లో సాలమన్ ఐలాండ్స్ అని ఒక ప్రదేశం. ఇది ఇక్కడ ఒక పర్టికులర్ ఆటవిక తెగవారు. వాళ్ళు ఏంటంటే చెట్లు చాలా పెద్దవిగా ఉంటాయి, అక్కడ ఒక 100 feet 200 feet అంత ఎత్తైన చెట్లు ఆ అడవుల్లోని ఈ అమెరికా రీజియన్ లోని. అది కొట్టేయాలంటే చాలా శ్రమతో కూడిన పని. సో వీళ్ళు ఏం చేస్తారట, గొడ్డలి దాంతో కొట్టకుండాని ఒక 10-30 కలిసి దాని చుట్టూరా కూర్చుంటారట. కూర్చుని లేకపోతే ఒక అతను ఆ చెట్టు పైకి కొమ్మదా చివరి దాకా ఎక్కి దాన్ని దుర్భాషలాడతాడంట. ఏది ఆ చెట్టుని, నీలో ఇది లేదు అది లేదు, అన్ని నెగిటివ్ వర్డ్స్ అంతా దానికి నూరిపోస్తాడనమాట. అలాగా ఒక 30 చేసిన తర్వాత ఆ పర్టికులర్ ట్రీలోని ఉన్న జీవశక్తి చచ్చిపోయి అది ఆటోమేటిక్ గా అది కూలిపోతుంది. అంటే చూసారా, నెగిటివ్ వర్డ్స్ కి ఉన్న వైబ్రేషన్స్ దానిలో ఉన్న ప్రాణశక్తిని కూడా హరించేస్తుంది. అంత పవర్ ఉన్న వర్డ్ కాబట్టే భగవంతుడు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్వామి ఇప్పుడు అంటూ ఉంటారండి.
అందుకే కదా మనకి గీతాచార్యుడు కూడా చెప్పారు, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయొత్తని. కాబట్టి మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి అంటే ఉద్వేగం లేకుండా ఉండాలి, అంతేకాకుండా అది సత్యమై ఉండాలి, మనం ఎవరికైతే చెప్తున్నానో వాళ్ళకి ప్రియంగా కూడా ఉండాలి. ఇన్ని ఆస్పెక్ట్స్ అని చూసుకుంటూ మనం మాట్లాడాలని. అంటే ఒక మాట మాట్లాడే ముందు అంత ఆలోచించుకొని మనం మాట్లాడాలి అని చెప్తున్నారు. మరి ఎందుకు ఇంత మాట మీద, అంటే భగవద్గీత చూసుకోండి, స్వామి చెప్పినవి కూడా అంత జాగ్రత్తగా ఈ శక్తివంతమైన పనిముట్టును మనం మాట్లాడుకోవాలని చెప్తున్నప్పుడు, అసలు దాని శక్తి గురించి చూడాలంటే స్వామి ఇప్పుడు ఒక చిన్నగా చెప్తూ ఉంటారు, అది గుర్తు చేసుకుందాం. ఒక ఉపాధ్యాయుడు ఆ గురువుగారు ఏమోని పిల్లలకి అన్ని బోధిస్తున్నారన్నమాట. అందులోని ఈ ఆధ్యాత్మిక తత్వం కూడా పిల్లలు చెప్తూ వస్తున్నారు. ఇంతలో ఒక ఉన్నతాధికారి అక్కడికి వస్తాడు. వచ్చి, సరే క్లాస్ అవుతున్నది కదా, ఈయన ఏం చెప్తున్నారో చూద్దాం అని చెప్పి కూర్చొని అంతా వింటున్నాడు. అన్నీ విని చాలాసేపు అయింది. అబ్బా, ఇవన్నీ పిల్లలకి చెప్పడం అవసరమా? ఏదో టూకీగా ఇది ఇది అని తెలుసుకుంటే సరిపోతుంది, పిల్లలు ఇలాంటివన్నీ తెలుసుకుని ఏమిటి చేస్తారు అని. ఇవన్నీ ఎందుకు, మీరు చాలా తగ్గించేసి టూకీగా చెప్పండి అన్నట్టు ఆ ఉన్నతాధికారి గురువుతో చెప్తారన్నమాట.
యాక్చువల్గా ఆ టైంలో టీచరు మాటల యొక్క ప్రభావం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట. అది చూసి చాలా చులకనగా ఆ ఇన్స్పెక్టర్ చెప్తాడు.
అవును, అప్పుడు ఏంటంటే గురువు అంటారు, లేదండి ఈ చిన్నపిల్లలకి మనసుకి ఇప్పటి నుంచి చెప్తూ ఉంటే ఆ విన్న ఆ మాటలు వాళ్ళని నాటుకుని వాళ్ళ మనోపరివర్తనకి, వాళ్ళు పెద్ద అయిన తర్వాత మంచి పౌరులుగాను, తర్వాత ఈ విషయాలన్నిటితోనూ వాళ్ళు బాధ్యతాయుతంగా మెలగడానికి ఉపయోగపడతాయి అని చెప్పినప్పుడు అతను చాలా హేళనగా అంటాడు, మాటలో ఏమున్నది, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఈ మాట వల్ల ఆ పిల్లలు ఎఫెక్ట్ అయిపోతారా, ఆ పిల్లల్లో మార్పు వచ్చేస్తుందా, నేను ఇదేం నమ్మనంటాడు. అంటే అతనికి ఎలాగైనా మాటల యొక్క శక్తి ఏంటి అన్నది నిరూపిద్దామని చెప్పి ఆయన క్లాస్ లో ఉన్న అందరికన్నా చిన్న పిల్లవాడిని పిలిచి, రారా అని పిలిచి, ఈ వచ్చిన ఉన్నతాధికారి మెడపెట్టి బయటికి గంటే అని ఆర్డర్ ఇస్తాడనమాట. అంతే, ఆయన మాట చెప్పారు అంతే, పిల్లడు ఆ పని చేయలేదు, అక్కడి నుంచి కదలను కూడా లేదు. ఈలోపు ఉన్నతాధికారికి కోపం ఇదంతా వచ్చేసింది, ఉక్రోషం వచ్చేసి, ఏంటి నేను ఉన్నతాధికారిని మర్చిపోయి నన్నేం గెంటించాలనుకుంటావా, అందులోకి చిన్నపిల్లడి చేతి గెంటించాలనుకుంటావా, నీకెంత ధైర్యం అని లేస్తాడనమాట. సార్ క్షమించండి, నేను ఆ మాట అన్నానే తప్ప ఆ పిల్లడు ఆ పని చేయలేదు, ఆ కార్యం అన్న జరగలేదు, కానీ ఆ ఒక్క మాటకి ఎంత శక్తి ఉందో చూసారా, మీలో అంత కోపాన్ని తీసుకొచ్చింది, మీలో అంత ఉద్రిక్తతను తీసుకొచ్చింది, అలాగే అదే మాట ఈ పిల్లల్లోని పరివర్తన కూడా తీసుకొస్తుంది, కాబట్టి అందుకే ఇంత చిన్నపిల్లలకు కూడా మాటల ద్వారా ఇవన్నీ చెప్తున్నాను అన్నప్పుడు ఆ ఉన్నతాధికారి ఎంతో చక్కగా దాన్ని అర్థం చేసుకుని ఆ గురువుతో పాటు అప్పుడు ఏకీభవిస్తాడనమాట.
మీరు ఇలా చెప్తుంటే ఒక సందేహం కలుగుతుంది, అసలు స్వామి మనతో ఎందుకు మాట్లాడడానికి అనుగ్రహించారు అన్న క్వశ్చన్ ఒకటి ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. స్వామి కూడా రీసెంట్ గా ఒక ఉపన్యాసంలో విన్నాను, నేను మీ అందరికీ ఎన్నో చెప్తున్నాను, కంటిన్యూస్ గా చెప్తూనే ఉన్నాను మంచి విషయాలన్నీ, కానీ మీరు దాన్ని ఏమాత్రం శ్రద్ధ లేకుండా, దాని మీద ధ్యాస వహించకుండా మీరు దాన్ని పట్టించుకోవటం లేదు అని స్వామి ఎంతో పాపం బాధపడ్డారు. బాధపడుతూ మీరు ఇట్లాగా దీని మీద ఫోకస్ చేయట్లేదు కాబట్టి నేను మీతో మాట్లాడడం మానేస్తున్నానని స్వామి చెప్పారన్నమాట. అంటే ఆ మాటకి ఉన్న వాల్యూ ఎంత అనేది మనం ఆ టైంలో ఎలా రియలైజ్ అవ్వగలం అంటే, ఇది స్వామి స్టూడెంట్స్ కి స్వామి భక్తులకి చాలా పరిచయమైన ఒక సంఘటన కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి, స్వామి ఎవరితోనన్నా మాట్లాడడం మానేశారనుకోండి, అప్పుడు ఒక ఇంట్రాస్పెక్షన్ మొదలవుతుంది వాళ్ళకి, ఒక దాన్ని ఏమంటారు అంతర్మధనం స్టార్ట్ అవుతుంది. స్వామి మాట్లాడడం నాతో మానేశారు, మరి నేను ఎందుకు తప్పు చేశానా, లేకపోతే నేను నా బిహేవియర్ లో ఏదైనా పొరపాటు ఉందా అని ఒక ఇంట్రాస్పెక్షన్ స్టార్ట్ అవుతుంది. స్వామి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదన్నా చెప్తారు కదా, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంటారు. అంటే మనం కంటిన్యూస్ గా అదే మొహాన్ని 10 సార్లు చూస్తున్నాం కాబట్టి సరేలే ఇదే కదా అనుకుంటాం,
టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్
అంటారు. ఆ చులకన భావం మనకు కలగకుండా ఉండడానికి స్వామి ఇట్లాగా విత్డ్రా అయిపోతారు మన నుంచి. విత్డ్రా అయినప్పుడు మనకి దాని తాలూకా ఇంపార్టెన్స్ తెలుస్తుంది, అప్పుడు స్వామి చెప్పే ప్రతి మాటని మనం వింటాం. ఇది అంటుంటే స్వామిని ఒకసారి ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆయన ఎవరు అడిగారట, స్వామి ఇట్లాగా ప్రైమరీ స్కూల్ పిల్లలందరూ మీ ఉపన్యాసం ఇస్తుంటే వస్తున్నారు, అందరూ అసెంబ్లీలో కూర్చుంటున్నారు, కానీ పాపం చిన్న పిల్లలకి వాళ్ళంతా నిద్రపోతున్నారు మీరు ఉపన్యాసం ఇస్తున్న టైంలో, ఎందుకు స్వామి అని అంటే, ఏం పర్వాలేదు నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు ఈ ప్రాంగణంలో ఉంటే చాలు, నేను మాట్లాడే మాటలు వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో ఆటోమేటిక్ గా చేరిపోయి నిద్రలో ఉన్నా సరే వాళ్ళకి ఏ సమయానికి అది అవసరమో అది సర్ఫేస్ అవుట్ అవుతుంది అనమాట. సర్ఫేస్ అవుట్ అయ్యి ఆ పరిస్థితికి అనుగుణంగా వాళ్ళు ఆలోచించి ఆ పర్టికులర్ పాయింట్ వాళ్ళకి గుర్తుస్తుంది అని చెప్పారు. అంటే ఒక మాట తలక వాల్యూ ఎంత అనేది స్వామి చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి.
చాలా బాగుంది. మరి ఇలాంటి మాటల గురించి మనం వచ్చినప్పుడు ఇప్పుడు అనుకున్నాం ఎలా పెడితే అలా మాట్లాడకూడదు అని. ఒకసారి మనం ఆలోచిస్తే గణేష్, మనకి ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి అన్ని రకాల ఆలోచనలు మాటలుగా రూపుదిద్దుకుంటాయా లేదా అని మనం ఒకసారి ఇంకో ఆలోచన చేస్తే రూపుదిద్దుకోవని చెప్పచ్చు. ఎందుకంటే మనం ప్రతి ఆలోచనని మనం మాటలో పెట్టాం, బయటికి చెప్పాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే స్వామి చెప్తుంది, మీరు ఆ ప్రతి ఆలోచనని ఇంకో 100 సార్లు ఆలోచించండి. ఈ ఆలోచనని నేను మాటలో పెట్టడం అవసరమా, లేకపోతే ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఆ విచక్షణతో ఇందాక చెప్పుకున్నట్టు తెలివితోడ మనం దాన్ని విచక్షణతో మనం చేసుకుని అది ఎంతవరకు ఉపయోగం, ఈ మాట బయటికి రావడం వల్ల శ్రేయస్సు ఉన్నది అనుకున్న మాటలనే మనం తీసుకురావాలి. 10 మందికి ఉపయోగపడుతుంది లేకపోతే కనీసం నాకైనా ఉపయోగపడుతుంది అన్న మాటనే మనం ప్రొడ్యూస్ చెయ్యాలి అని చెప్తూ ఉంటారు స్వామి. కాబట్టి మనం ఎందుకంటే ఈ మాట ఏదైతే ఉందో ఆ దాన్ని బట్టి మన క్రియ కూడా ఉంటుంది. సో మన ఈ ఆలోచనల నుంచి కరెక్ట్ అయిన మాటల్ని బయటికి తీసుకొస్తే ఆ మాటల నుంచి మన ప్రవర్తన కూడా, మనం చేసే పనులు కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ విచక్షణతో జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటామో ఈ 3 సమన్వయంగా, అంటే ఏది ఆలోచించామో దాన్నే మాట్లాడి దాన్నే చేయడానికి ప్రయత్నం చేస్తాం, అదే త్రికరణ శుద్ధి అయిపోతుంది. దాన్ని మించిన సాధన ఇంకోటి లేదని కూడా స్వామి చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ మాటని మనం బయట మాట్లాడేటప్పుడు ఇన్ని రకాలుగా ఆలోచించాలని అంటుంటారు. ఈ సందర్భంలో నాకు ఒక సోక్రటీస్ జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తొస్తున్నది. ఓ రోజు ఆయన అలా రోడ్డు మీద నడిచి వెళ్తుంటే అతని ఫ్రెండ్ ఒక అతను ఎదురుపడ్డాట. ఆ సోక్రటీస్, నువ్వు ఆగు, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనేసి అంటే ఏంటో చెప్పమనే ముందు అన్నట్ట, ఒక్క నిమిషం ఆగు, నువ్వు చెప్పే విషయం 3 రకాలుగా నువ్వు చెక్ చేసుకుని ఆ తర్వాత నాకు చెప్పు అన్నట్టు. ఏంటి అంటే, నువ్వు చెప్పబోయే విషయం నీ అందట నువ్వుగా నీ కళ్ళతో చూసి నీ చెవులతో విని నువ్వు ఎక్స్పీరియన్స్ అయిన విషయమా కాదా,
ఒకటి
అన్న. అది ఓకే, నేనే చూశాను, నేనే విన్నాను, నేను అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాను అనుకుంటే ఆ విషయం చెప్పు. నెక్స్ట్ 2వది ఏంటి అంటే, దానివల్ల నీకు గాని అది ఎంతవరకు నిజం అన్నది తేల్చుకో. అది నిజము సత్యము అనుకుంటే అప్పుడు చెప్పు, అప్పుడు కూడా చెప్పికు. 3వది కూడా నువ్వు చెక్ చేసుకో, దానివల్ల నీకు గాని నాకు గాని ఏదైనా ఉపయోగం ఉందా. నువ్వు అది ఎంతో నిజము, నీ కళ్ళతో చూసావు, అది చాలా కరెక్ట్ అని నీకు తెలిసినప్పటికీ నువ్వు చెప్పే విషయం వల్ల నీకు గాని నాకు గాని ఉపయోగం లేనప్పుడు మనం చర్చించుకుని ప్రయోజనం ఏముంది? నేను విషయం తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది? లేదు. కాబట్టి ఈ 3 ఏకీభవిస్తే ఆ మాట నువ్వు నాతో చెప్పు అన్నట్టు. అసలు ఆలోచించుకుంటే మనం యథాలాపంగా ఎన్ని రకాలుగా మాట్లాడిస్తున్నాము, వీళ్ల మీద వాళ్ల మీద మాట్లాడుకుంటూ ఉంటాం. స్వామి అన్నింటికన్నా పాపం అదే చెప్పారు కదా, పర్ల గురించి వాళ్ల ఆబ్సెన్స్ లో మనం మాట్లాడుకున్న మాటను మించిన పాపం లేదని చెప్పారు స్వామి. సో బిఫోర్ మనం మాట్లాడి మన ఆలోచనలోంచి నోట్లోంచి మాట వచ్చేటప్పుడు మనం ఈ 3 ఆస్పెక్ట్స్ గాని కవర్ చేసుకుని చూసుకుంటే దెన్ మనం తప్పు చేయడానికి చాలా మట్టుకు అవకాశం తగ్గిపోతుంది అని అనిపిస్తుంది నాకు. అంతేకాకుండా ఈ మాటకి ఎంత పవర్ ఉందంటే, అంటే చిన్నపిల్లడు చూడండి, పడిపోతూ ఉంటాడు, ఏదో నడక నేర్చుకుంటున్నప్పుడు పరిగెడుతున్నప్పుడు. వాడు పడిపోయినప్పుడు దెబ్బ పెద్దగానే తగలచ్చు, కానీ వాడు వెంటనే నీకేం కాలేదు అన్నాను, లే నీకేం దెబ్బ తగలలేదు చూడు అక్కడ దానికి అయింది కానీ నీకేం అవ్వలేదంటే, వాడు దెబ్బ తగిలినప్పటికీ మన మాటతోటి నాకేం అవ్వలేదని ఏడు పాపీస్ కూడా వాడు ఆటలో పడిపోతాడు అనమాట. అంటే ఒక మాట ఒక మనిషిని అంతలాగా ఎఫెక్ట్ చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు.
ఇంతకుముందు మనం ఈ అంశం గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మీరు ఒక చిన్న కథ చెప్పారు. ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ నాన్నతో జరిగిన సంభాషణ గురించి అది చెప్తే ఇంకా మన శ్రోతలందరికీ కూడా చాలా చక్కగా అవగాహన కలుగుతుంది ఈ మాటల తాలూకా ప్రభావం. ఎందుకంటే అంత స్వామి అంటారు, కాలు జరిగినా పర్లేదు కానీ నోరు జారితే మాత్రం అది నరకమేరా అంటారు. దాని గురించి చెప్పండి.
అదే అంటారు కదా స్వామి అంటారు, మీకు ఏదైనా కాళ్ళకి దెబ్బ తగిలిందనుకో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే కట్టు కడతాడు, మందిస్తాడు, కొన్నాళ్ళలో దెబ్బ నయమైపోతుంది, అది క్యూర్ అయిపోయి నువ్వు నార్మల్ గా అయిపోతావు. కానీ అదే నువ్వు నోరు జారితే నిజంగా నరకం అంటారు. ఆ గాయాన్ని, అంటే మనం మన మాట చేత ఎవరినైనా బాధిస్తే అంట ఆ గాయాన్ని మాన్పించడానికి అసలు ఈ సృష్టిలో ఈ జగత్తులో డాక్టర్ లేరు అని చెప్తున్నారు స్వామి. అంటే ఆలోచించండి, అది ఇన్క్యూరబుల్ అనమాట,
అంటే మనసులో ఒక ముద్ర పడిపోతుంది అనమాట అది దానివల్ల.
అవును, అదే చెప్తూ స్వామి ఒక చిన్న కథ మనందరికీ బాగా హృదయానికి హత్తుకునేటట్టు, స్వామి చిన్న కథలు చెప్పడంలోనే స్పెషలిస్ట్, ఈ కథ చెప్పారనమాట. ఆ పిల్లవాడు, ఒక తండ్రి కొడుకు ఉంటారు, పిల్లవాడు ఏంటంటే పెద్దగా దాన్ని పట్టించుకోడు, తను మాట్లాడే విధానాన్ని, ఆ మాటలు పక్కవాడిని ఎలాగ బాధిస్తున్నాయి లేకపోతే వాళ్ళు ఎంత రొచ్చుకుంటున్నారు అన్న విషయం ఆలోచించకుండా మాట్లాడేస్తూ ఉంటాడు. తండ్రి చాలా బాధపడతాడు, అయ్యో కుమారుడు ఇలా పెద్దవుతున్నాడు, ఇలాంటి భావంతో వీడు పెరగకూడదు అని చెప్పి కొన్నాళ్ళ తర్వాత, నాయన నీ వల్ల ఇంతమంది హర్ట్ అవుతున్నారు లేకపోతే ఫీల్ అవుతున్నారు కాబట్టి నువ్వు మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడు అనేసి అంటే, నా వల్ల అవటం లేదంటే అప్పుడు తండ్రి ఒక సలహా ఇస్తాడనమాట, ఒక చెక్క ముక్క తీసుకొని ఇచ్చి, పెద్ద చెక్క ముక్క, కొన్ని మేకులు, ఒక సుత్తి ఇస్తాడనమాట. సో నువ్వు మాట ఎవరి మీదైనా పారేసుకుని మాట విసిరిసి వాళ్ళని బాధ పెట్టినప్పుడు తర్వాత నీకు తెలుస్తుంది, అయ్యో నేను వీళ్ళని అనవసరంగా బాధపట్టేనే అని. అలాంటప్పుడు తెచ్చి ఒక మేకున ఈ చెక్క ముక్క మీద కొట్టు అని. కొన్నాళ్ళు చూస్తూ ఉంటే ఆ మేకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. పాపం తండ్రి ఏమనట్లేదు కానీ పిల్లడికి ఆ మేకులు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది, ఓహో నేను ఇంతమందిని ఇన్ని సందర్భాల్లోని బాధ పెడుతున్నానా నా మాట వల్ల అని చెప్పి. కానీ ఆ చెక్క ముక్కల నిండిపోతూ వచ్చింది. ఇంకా వాడంతటి వాడే ఆలోచించుకున్నాడు, లేదు లేదు నేను ఎలాగైనా మారాలి కాబట్టి నేను ఇంకా మంచిగా ఎవరినైనా సంతోష పెట్టినట్టు, వాళ్ళకి సూతింగా నేను ఏదైనా ఒక మాట మాట్లాడినట్టు, గౌరవంగా మాట్లాడినట్టు మాట్లాడతానని నిర్ణయించుకుని హీ స్టార్ట్స్, అలా మొదలు పెడతాడనమాట. అప్పుడు తండ్రి చెప్తాడు, సరే నీ వల్ల, నీ మాట వల్ల, నీ చేసిన దీని వల్ల ఎవరైనా సంతోషపడినా అప్పుడు నువ్వు ఒక్కొక్క మేకు తీసేస్తూ ఉండు, ఎందుకంటే బాధపడినప్పుడు మేకు కొట్టావు. సో వాళ్ళు సంతోషం వేసుకుంటే మేకు తీసేసేయని. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట, పోన్లే నేను ఈ రకంగా ఈ కొట్టిన మేకులన్నీ తీసేయగలిగితే నేను చేసిన తప్పులన్నీ కవర్ అయిపోతాయి, అంటే వాటన్నింటికి ప్రాయశ్చిత్తంగా మంచి చేశాను అనుకుంటానని మొదలు పెడతారు. చక్కగా మంచిగా మృదువుగా మాట్లాడడం, అందరినీ ప్రేమించినట్టు మాట్లాడడం, గౌరవించడం అన్ని చేస్తూ ఒక్కొక్క మేకు తీస్తూ వస్తాడు. కొన్నాళ్ళకి పూర్తిగా అన్ని మేకులు తొలగించబడతాయి దాని నుంచి. అప్పుడు చాలా సంతోషిస్తాడు. ఆ బోర్డును చూస్తూ ఉంటే సడన్ గా మళ్ళా అబ్బాయి ముఖం మారిపోతుంది అనమాట. తండ్రి వచ్చి, ఏమీ చక్కగా మేకులన్నీ పోయాయి కదా, నువ్వు ఇంకా ఎందుకు విచారంగా ఉన్నావు, కానీ నాన్న చూడు ఈ చెక్క మీద ఈ మేకులు కొట్టిన కన్నాలు ఉండిపోయి కదా, అవి ఎలా పోతాయి అన్నట్టు. అప్పుడు తండ్రి చెప్పాడనమాట, నువ్వు దాన్ని కాంపెన్సేట్ గా ఎన్ని మంచి పనులైనా చేయొచ్చు కానీ ఒక మాట వల్ల వేరే వాళ్ళని బాధ పెట్టినప్పుడు ఈ కన్నంలాగా, ఈ చెక్కలో కన్నం ఎలా ఏర్పడింది దాన్ని ఏం చేసినా మనం పోడ్చలేము, అలాగా ఆ గాయాన్ని కూడా మాన్పలేము. అప్పుడు ఆ అబ్బాయి తెలుసుకుంటాడు ఈ నా మాటకి ఇంత ఇదుందా అని. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, మాట్లాడకపోయినా పర్వాలేదు, మన మాట వల్ల వేరే వాళ్ళు బాధపడకుండా ఉన్నట్టు మనం చూసుకోవాలి అని.
చాలా అద్భుతంగా ఉంది మీరు చెప్పేది. అందుకే స్వామి అంటారు, వాక్కి ఒక దేవతని అధినేతగా పెట్టారంట, వాక్ దేవత స్వరూపిణి అంటారు కదా సరస్వతీదేవిని. వాక్కి మనలో ఉన్న, మనలోంచి వచ్చే వాక్కి అది ఆవిడ అధిదేవత, ఆవిడ కంట్రోల్లో ఉంటుందంతా అని. మీరు రామాయణం తాలూకా ఉదాహరణ ఇందాక చెప్తున్నారు కదా, దాని గురించి చెప్తారా?
స్వామి చాలాసార్లు చెప్తారు, మిగతా అన్ని ఇంద్రియాల కన్నా మన వాక్కు అన్నది డబుల్ పవర్ఫుల్ అని. ఎందుకంటే మిగతా ఇంద్రియం ఒక్కొక్క పని చేయగలదు, కన్ను చూడగలదు, చెవి వినగలదు, ముక్కు వాసన పీల్చగలదు, కానీ నాలుగు మటుకు రెండు పనులు చేస్తాయి కాబట్టి అది రెండింతలు శక్తివంతమైంది అని చెప్తారు. ఒకటి ఏంటంటే ఆహారాన్ని భుజించడం, రెండోది నాలుక ద్వారా మనం మాట్లాడడం. కాబట్టి ఈ నాలుకతో మాట్లాడే ప్రక్రియ తిన్న పదార్థం కన్నా దీని మీద ఎక్కువ మనం అంటే కాన్సన్ట్రేట్ చేసి అంత జాగ్రత్తగా దాన్ని ఉపయోగించాలి అని స్వామి చెప్తారు. చెప్తూ దాని అధిదేవత, మీరు చెప్పినట్టు వాగ్దేవత ఒక దేవతను కూడా అధిష్టానంగా పెట్టి దాని చేత కంట్రోల్ చేయించబడుతుంది అని. ఈ అవతారాల కార్యక్రమం చూసుకున్నప్పుడు రామావతారంలోని మనందరికీ తెలిసిన విషయమే, దశరథుడిని కైకేయి రెండు వరాలు కోరింది, ఎందుకంటే తన కుమారుడు పట్టాభిషిక్తుడు అవ్వాలి, దానికోసం రాముడు అరణ్యానికి వెళ్ళిపోవాలి 14 సంవత్సరాలు. అందరూ కైకని చాలా తిట్టుకుంటారు. మనకి ఇంతవరకు తెలిసిన ఏ రామాయణంలో అయినా కైక అంటే ఒక చెడ్డ వ్యక్తిగానే రూపుదిద్దుకున్నది ఆమె క్యారెక్టర్. కానీ స్వామి రామాయణాన్ని సమ్మర్ కోర్సు పిల్లలు చెప్తున్న సందర్భంలో చాలా చక్కగా చెప్పారనమాట. అందరూ కైకను తిట్టుకుంటారు గాని కైక కోరుండి అలా చేయలేదు, కైక చేత చేయించబడింది ఆ పని అని చెప్పారు. అది చాలా ఆశ్చర్యం అనిపించింది. యాక్చువల్ చెప్పాలంటే నా చిన్నప్పుడు ఇది నేను ఆ స్వామి డిస్కోర్స్ చెప్తున్నప్పుడు నేను బృందావనంలో నేను కూడా కూర్చొని వింటున్నాను స్వామి చెప్తున్న విషయం. అప్పుడు స్వామి చెప్తున్నారు, మీరందరూ అనుకుంటారు కైక ఎంత దుర్మార్గంగా ఆలోచించింది రాముని వనవాసంకి పంపిస్తుందని, కానీ అసలు బ్యాక్గ్రౌండ్ కైక గురించి ఎవరికి తెలియదు. చిన్నప్పుడు రాముడు పుట్టిన దగ్గర నుంచి కౌసల్య కన్నా కైకేయే ఎంతో ప్రేమగా పాలించి అన్ని విలు విద్యలు దయించి ఆయనకి విద్యలు కూడా నేర్పించింది కైకేయి. భరతుడి కన్నా కూడా రాముడు అంటేనే కైకేయి చాలా ఇష్టంట. అసలు తన కల్లో కూడా రాముడికి అపకారం తలపెట్టే ఆలోచన కూడా తనకు రాదుట. కాకపోతే ఇది ఇలా సాగుతూ ఇంత ప్రేమపూర్వకంగా వెళ్ళిపోతూ ఉంటే రామావతార కార్యం నెరవేరదు. ఎందుకు రామావతారం వచ్చింది? రావణ సంహారం గురించి వచ్చింది. మరి రావణ సంహారం జరగాలి అంటే రాముడు అయోధ్యలోని పట్టాభిషిక్తుడై కూర్చొని రాజ్యపాలన చేస్తుంటే జరగదు. కాబట్టి రాముడు అయోధ్యను విడిచిపెట్టి వెళ్లాలి. వెళ్తేనే రావణాసుడి వరకు చేరగలుగుతాడు, రావణ సంహారం అన్నది జరుగుతుంది. అంతటి పని చెయ్యాలి అంటే ఇంకెవరికి సాధ్యం అని చెప్పి అప్పుడు కైకేయి యొక్క నాలిక మీద సరస్వతీదేవి ప్రత్యక్షంగా ఆవిడే తాండవం చేసి మాట్లాడించింట. స్వామి చెప్పిన విషయం ఇది, ఆవిడే మాట్లాడించింది. ఆ నాలికలా తిప్పి ఆ రాముడి మీద కఠినంగా మాట్లాడుతూ దశరథుని దూషిస్తూ తన కుమారుడే పట్టాభిషిక్తుడు కావాలి, రాముడు వనవాసంకి వెళ్లాలి అని. అంటే మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, కాకపోతే ఈ వాక్ కూడా ఇంత దైవ యొక్క ఆధీనంలో ఉన్నదని కూడా మనం తెలుసుకోవాలి.
చాలా బాగుంది. అంటే ఫిజికల్ గా కూడా భగవంతుడి ఆధీనంలోనే అన్ని ఉన్నాయని మీరు చెప్పిన ఈ ఇన్సిడెంట్ ద్వారా మనకు తెలుస్తుంది. మనం ఇందాక మీరు రామాయణం విషయం చెప్పారు, ఇప్పుడు మహాభారతంలోకి మనం ఒకసారి అలా తొంగి చూసినట్లయితే మనం యుద్ధ సమయంలో ఈ మాట తాలూకా విలువ అంతా ఈ మాట ద్వారానే మొత్తం మహాభారతం అంతా కొనసాగింది. ఎందుకంటే కృష్ణుడు ఎప్పటికప్పుడు పాండవులకి రక్షగా ఉంటూ రాయబారానికి కూడా శ్రీకృష్ణుడే తనంతట తాను వెళ్తూ, ఎందుకంటే కృష్ణుడు అంత కూల్ గా యుక్తిగా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. హీజ్ అ పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేటర్. సో అలాంటి సందర్భంలో కూడా అది కూడా వర్కౌట్ అయినప్పుడు ఇంకా చివరికి యుద్ధం ఫైనలైజ్ అయింది. యుద్ధం అవుతున్న సమయంలో ద్రోణాచార్యుడు విజృంభిస్తున్నాడు యుద్ధంలోని. ఇంకొక రోజు కూడా ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇంకా పాండవుల తాలూకా సైన్యం మొత్తం కుప్పకూలిపోతుంది అనమాట, యుద్ధంలో వాళ్ళు ఓడిపోతారు. అలాంటి సమయంలో కృష్ణుడు ధర్మరాజుకి పిలిచి పాండవులందరినీ పిలిచి ఒక యుక్తి చెప్తాడనమాట. అంటే ఇందాక మీరు ఫస్ట్ లో మీరు చెప్పినట్టు ప్రియంగా మాట్లాడాలి, సత్యంగా మాట్లాడాలి, హితంగా మాట్లాడాలి అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, మరి నిజం చెప్పాలి మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు వాట్ ఈస్ ద డెసిషన్ వీఆర్ గోయింగ్ టు టేక్ అనేది మనం ఆలోచించాలి. అప్పుడు యుక్తి ఉపయోగించాలని స్వామి చెప్తారు. ఒక సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అబద్ధం పలకూడదు, కానీ ఆ మాట అప్పటికి చాలా ఇంపార్టెంట్, మనం పలికి తీరాలి ఒకటి. సో అది ఎట్లా చేశాడంటే ద్రోణుడికి అశ్వత్థాముడు తన కొడుకంటే ఎంతో ఒక మోహం అనమాట, మోహభావం అటాచ్మెంట్ ఉండేది. అశ్వత్థాముడు కూలిపోయాడు అని చెప్తేనే గాని అక్కడ ద్రోణుడి అస్త్రం ఆగదు. అలాంటి సమయంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుని పిలిచి నువ్వు ఇట్లా చెప్పాలి అని చెప్పి భీముణ్ణి అశ్వత్థామ అనే ఒక ఏనుగుని చంపమంటాడు. చంపిన తర్వాత అది నిజం, ఓకే, ఆ భీముడు వెళ్లి ఆ ఏనుగుని చంపడం నిజము. ధర్మరాజు అశ్వత్థామ హతహ ఇతి కుంజరహ అని మెల్లగా చెప్పడం నిజం. అప్పుడు ద్రోణుడు తాలూకా మోహం ఎంతవరకు ఉందంటే అశ్వత్థామ హతహ అన్న విన్న వెంటనే అస్త్రాన్ని వదిలేస్తాడనమాట. దాంతో అర్జునుడు ద్రోణాచార్యుణ్ణి సంహరిస్తాడు. సో చూసారా, ఆ ఒక వర్డ్ ఇప్పుడు మనం సంభాషణ కాన్వర్సేషనల్ స్కిల్స్ లోని ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారు. మాట్లాడడం ఎంత ఇంపార్టెంటో వినటం కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. అక్కడ ఫ్యాక్ట్ ని ఓన్లీ వన్ హాఫ్ విన్నాడు ద్రోణాచార్యుడు. అంత పెద్ద గురువు అయినప్పటికీ కూడా ఆ టఫ్ సిచ్యువేషన్ లోని తనకి ఏది రుచిస్తుందో అదే విన్నాడు, ఏది సత్యమో అది వినలేదనమాట. అది వినకపోవటం వల్ల తను కుప్పకూలిపోయాడు. అక్కడ ఇతి కుంజరహ అనేది సత్యము, చచ్చిపోయింది ఒక ఏనుగు, అశ్వత్థాముడు కాదు అని తెలుసుకోగానే తిరిగి ద్రోణాచార్యుడి వారు తెలుస్తుంది ఇది శ్రీకృష్ణుల వారు ఆడించిన నాటకము. అంటే ఒక వర్డ్ ని సత్యంగానే సత్యంగా పలకాలి, కానీ దానికి ఇవ్వాల్సిన స్ట్రెస్, దానికి ఇవ్వాల్సిన దాన్ని ఏమంటారు ఇంటోనేషన్ అంటారు ఒక వర్డ్ కి. ఫర్ ఎగ్జాంపుల్ స్వప్న గారు, మేము ప్రతిరోజు వేదం చదువుతాం కదా, వేదం చదివినప్పుడు దాంట్లో మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి దాంట్లోని. ఒకటి అక్షర శుద్ధి, రెండవది స్వరశుద్ధి, మూడవది మాతృశుద్ధి అంటారు దాన్ని. అంటే ఇప్పుడు ఇంటోనేషన్స్, స్వరాలు అండ్ దాంతోపాటు అక్షరాలు అనమాట. ఈ మూడు ఎప్పుడైతే మనం సాటిస్ఫై చేస్తామో, మనం చాంట్ చేసి మనం ఉచ్చరించే వేదమంత్రాలు తాలూకా పవర్ ఆ విధంగా వ్యక్తం అవుతుందన్నమాట. ఏమాత్రం ఎలాంగేట్ అయితే, ఇప్పుడు మీ పేరు స్వప్న, నేను స్వప్న అని పిల్లాను, మనం పలికేటప్పుడు నమశివాయ అంటాం. ఆ నమశివాయకి ఈ అక్షర శుద్ధి ఎట్లాంటిది అంటే, ఒక అక్షరం ఒక నిర్దిష్టమైనటువంటి లెంత్ కలిగి ఉంటుందన్నమాట. ఆ నిర్దిష్టమైనటువంటి లెంత్ లో మనం చదివినప్పుడే ఆ అక్షరం తాలూకా పవర్, దాని తాలూకా శక్తి, పొటెన్సీ అంటారు దాన్ని. ప్రతి మంత్రానికి ఒక పొటెన్సీ ఉంటుంది, ఆ పొటెన్సీ వ్యక్తం అవుతుంది. అదే గాని ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః అంతే. ఇలాగే చాంట్ చేయాలి గాని ఓం నమో భగవతే రుద్రాయ అని చాంట్ చేయకూడదు, ఎందుకంటే ఆ మాత్ర తాలూకా లెంత్ పెరిగిపోతుంది. సో అలాగా మనం ఇప్పుడు చాలా మంది ఇది చెప్పకూడదు గాని తెలుగు సరిగ్గా పలకలేనటువంటి వాళ్ళకి ఇదొక ప్రాబ్లం అనమాట. వాళ్ళకి అళాలు అణాలు తనుక దాన్ని ఏమంటారు మహాప్రాణం అంటారు, పాప్ప బాబ్బ ఇవి ఆ ఒత్తులు పలకడం అనేది చాలా అరుదైపోయింది. ఇప్పుడు భగవాన్ అనటానికి భగవాన్ అంటారు, భగవాన్ అంటే దానికి అర్థం ఏమైనా ఉందా? భగవాన్కి అర్థం లేదు, భగవాన్కే అర్థం ఉంది. సంస్కృతంలో ఉన్నటువంటి ఆ బ్యూటీ అన్నమాట. సో ఈ మాట మనకి ఆ తాలూక ఎనర్జీ దాని తాలూక ఎఫెక్ట్ కలగాలి అంటే ఈ స్వరశుద్ధి, ఈ అక్షరశుద్ధి, ఈ మాతృశుద్ధి, ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. మనం దీర్ఘ స్వరితాలు స్వరితాలు ఇవన్నీ ఇంటర్నేషన్స్ ఎందుకు ఇచ్చారు భగవంతుడు అంటే, మనం దాని తాలూక పొటెన్సీని సరిగ్గా వ్యక్తపరిచేందుకు.
అంటే హితం కన్నా కూడా ఎన్నో అనర్థాలు జరిగిన సంఘటనలు కూడా మనకు ఉన్నాయి వేదాన్ని తప్పుగా ఉచ్చరించడం వల్ల.
అవును, దీనికి ఒక చక్కని ఉదాహరణ ఏంటంటే, మీరు ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇంద్రుడు,
అదేంటంటే ఇంద్రుడికి ఒక శత్రువు ఉంటాడనమాట. ఆయన ఏంటనుకుంటా అంటే ఇంద్రుడిని నేను ఎలాగైనా సంహరించాలి, కానీ ఇంద్రుడు చాలా శక్తివంతుడు కాబట్టి ఇంద్రుడిని సంహరించగలిగే కుమారుణ్ణి గాని పొందితే వాడు నా తరపున యుద్ధం చేసి ఇంద్రుడిని చంపుతాడు అనుకుంటాడు. అందులోని ఒక మంత్రం
ఇంద్రశత్రుర్వర్ధస్వ అది మంత్రం, దానికి ప్రతి అక్షరానికి ఒక ఇంటోనేషన్ ఉంటుందన్నమాట. ఏ ఇంటోనేషన్ మీద ఏదైతే మనం స్ట్రెస్ చేస్తామో దాని ఫలం ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఇంద్రశత్రుర్వర్ధస్వ అని చాంట్ చేయడం బదులు ఇంద్రశత్రుర్వర్ధస్వ అని ఒక డిఫరెంట్ గా చాంట్ చేస్తాడు.
అర్థం ఎలా మారిపోయిందంటే
అనర్థం అయిపోయింది.
ఇంద్రుణ్ణి చంపే కుమారుణ్ణి నాకివ్వు అని ఉంటుందన్నమాట. అంటే ఇంద్రుడు చంపే శత్రువుని పుట్టించు అని, ఆయన తప్పు పలకడం వల్ల
సో తిరిగి అతనే చంపబడతాడు అనమాట. సో అట్లాగా మనం మాట్లాడే మాటకి ఎంత వాల్యూ ఉన్నది అనేది మనం ఇప్పుడు తెలుస్తుంది.
చాలా బాగుంది గణేష్, ఎన్నో చక్కటి విషయాలు. అసలు మాట అంటే ఏంటి, ఆ మాట అన్నది మనకి ఎంత చక్కగా భగవంతుడి చేత ప్రసాదించబడింది, దాని యొక్క ఉపయోగం ఏంటి, దాని యొక్క అనర్థాలు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. శ్రోతలందరూ కూడా ఈ విషయాలన్నీ ఇంతవరకు వింటున్నారు. ఇప్పుడు ఒక చక్కని పాటను మీకు అందిస్తున్నాం, దాని తర్వాత తిరిగి మళ్ళా కలుసుకుందాం.
మధురాతి మధు
శ్రోతలందరికీ సత్యసాయి దివ్య సందేశ్వరికి తిరిగి స్వాగతం పలుకుతున్నాం. మనం మాటే మంత్రం గురించి చెప్పుకుంటున్నాం. మాట యొక్క ప్రభావం, మాట యొక్క ఉపయోగాలు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. గణేష్, ఇప్పుడు చూస్తే స్వామి అంటారు ప్రతి దానికి రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఉంటాయి. మరి మనం మాట్లాడే ప్రతి మాటకు కూడా ఉంటుందా అని మనం ఆలోచిస్తే, మనం మాట్లాడే మాటకు కూడా అంటే చేసిన పనులకే కాదు, మనం ఏమనుకుంటాం అంటే స్వామి చెప్పారు బల్ల గుద్దరి లాగా, గుద్ది ఏమైంది, నువ్వు బల్లని కొట్టావు కానీ నీ చేయి నొప్పెట్టింది అంటే ఏమైంది, తిరిగి బల్ల కూడా నిన్ను కొట్టింది. ఎలా కొట్టింది, నువ్వు ఎంత ఫోర్స్ తో కొట్టావో అంతే ఫోర్స్ తో వెనక్కి కొట్టింది. అలాగే మనం మాట్లాడే మాట కూడా, మనం ఎంత పరుషంగా అనుకుంటాం వాళ్ళని బాధ పెడుతున్నానని, కానీ చెప్తారు బ్రహ్మాస్త్రంగా తిరిగి నీ మీదకి అదే అంత ఫోర్స్ తోనే వెనక్కి వస్తుంది అని.
ఇది ఈ రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ అంటుంటే స్వామి చెప్పిన ఒక చిన్న కథ నాకు గుర్తొస్తుంది.
చెప్పండి.
ఒక చిన్న పిల్లవాడు ఆవుల్ని కాయటానికి గొల్ల కాపర్ అనమాట మేతకి తీసుకెళ్తాడు. ఒకరోజు వెళ్తూ సడన్ గా ఏదో ఒక పర్టికులర్ నెగిటివ్ గా ఏదో అరుస్తాడు అనమాట. అరుస్తే తిరిగి ఆ కొండలకి ఆ ఎక్కువ వచ్చి అతను మాట్లాడిందే తిరిగి తనకి వినిపిస్తుంది అనమాట. అలా కొన్ని రోజులు గడుస్తుంది. ఎందుకు ఇట్లా నన్ను తిడుతున్నాడు వీడు, అవతల వైపు ఉన్న వ్యక్తి అన్న ఒక ఆలోచనతో తిరిగి పరిగెట్టుకుంటూ ఒక వారం రోజుల తర్వాత వాళ్ళ అమ్మకు వచ్చి చెప్తాడు, అమ్మ అమ్మ అవతల వైపు కొండ అవతల వైపు ఒక అబ్బాయి ఎవరో ఉన్నాడు, వాడు నన్ను ఇట్లాగా తిడుతున్నాడు, నువ్వు వచ్చి రా అమ్మా, వాడిని ఏదైనా చేయి నువ్వు అని చెప్పి అమ్మని తీసుకుని వస్తాడు. తర్వాత రోజు తీసుకుని వచ్చి ఇట్లాగా చెప్తున్నాను అంటే అమ్మకి అతను అబ్బాయికి ఉన్న ప్రాబ్లం అర్థం చేసుకుని, నానా ఇది అక్కడ ఉన్న ప్రాబ్లం కాదు, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి, నువ్వు చాలా మంచివాడివి, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పి అరవమని చెప్తున్నమాట. ఈ అబ్బాయి అమ్మ చెప్పినట్టే అట్లాగా ప్రేమగా అరుస్తాడు. అరిచినప్పుడు తిరిగి ఆ ఎకో, ఆ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో అది ఆ టైంలో తనకి స్వీట్ గా వినిపిస్తుంది. ఆ నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చాలా ప్రేమగా ఉంటావు అని ఒక పాజిటివ్ రిఫ్లెక్షన్ వస్తుంది. సో ఇది చేసినప్పుడు ఆ అబ్బాయికి తెలుస్తుంది అనమాట. సో మనం ఏదైతే మాట్లాడతామో అది తిరిగి మనకి వస్తుంది. స్వామి దీని గురించి ఎంత చెప్తారంటే, ఈ అట్మాస్ఫియర్, మన చుట్టూ ఉన్న వాతావరణం, ఒకసారి ఆ శబ్దం, శబ్ద బ్రహ్మమయ్యి అంటారు భగవంతుణ్ణి, ఎక్కడో ఒక ఒక దీంట్లోని స్వామి చెప్తారు, నువ్వు ఎవరిని దూషించినా సరే అది భగవంతుణ్ణి దూషించినట్టు, ఎవరిని పొగుడుతున్నా సరే అది భగవంతుణ్ణి పొగుడుతున్నట్టు. సో ఒకసారి ఆ మాట ఎప్పుడైతే అది గాలిలో ఒక శబ్దంగా మారి బయటికి వెలువడిందో భగవంతుడు చేరిపోయింది అది,
అంతే,
దట్ ఈస్ ఫైనల్. సో అందుకే స్వామి మన థాట్ లెవెల్లో అది ఆపమని చెప్తారు. ఎన్నో ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి మనకు లోపల. సో ఆ ఆలోచనలకి ఒక ఫిల్టర్ పెట్టి ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనే డిస్క్రిమినేషన్ తోటి మనం ఎప్పుడైతే విచక్షణతో ఉపయోగించి అవసరమైంది మాట్లాడతామో, శ్రేయస్కరమైంది మాట్లాడతామో, అప్పుడు మనకు వచ్చే రిఫ్లెక్షన్, రియాక్షన్ కూడా అట్లానే ఉంటుంది. మొన్న ఇటీవలే మనకి జరిగిన యానివర్సరీ టైంలోని జరిగిన, మీరు విన్న ఆ అనుభవాన్ని మాతో చెప్తారా?
అది స్వామి పూర్వ విద్యార్థి అయిన అరవింద్ గారు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పారు. బృందావనంలో చదువుకుంటున్నప్పుడు స్వామికి ఆయనతో చాలా చక్కగా క్లోజ్ గా మాట్లాడుతూ ఉండేవారు ప్రతిరోజు.
ఒక స్పీచ్ ప్రిపేర్ అవుతున్నాడు స్వామి దగ్గర చెప్పడానికి అవుతుంటే, ఆ స్పీచ్ కి సంబంధించిన పాయింట్స్ ఈ అబ్బాయి దగ్గర ఉన్నాయట. కానీ ఆ అబ్బాయి, నేను నీకు పాయింట్స్ ఇవ్వను అని చెప్పాడట. చెప్పేప్పుడు జరిగిన సంఘటన ఇది.
అప్పుడు అబ్బాయి ఇవ్వనంటే చాలా, ఈ అబ్బాయి దీనికి కోపం వచ్చింట, అయ్యో ఏముంది ఆఫ్టర్ ఆల్ ఆ విషయాలు నాకు చెప్తే నేను ఇంకా బాగా ప్రిపేర్ అవ్వగలను కదా అనుకుని మరేం చేయలేక తను హాస్టల్కి వెళ్ళిపోయారు. అప్పట్లోని విద్యార్థులు వాళ్ళ బట్టలు వాళ్ళు కొంతమంది ఉతుక్కుని చేసేవారు. సో ఉతుక్కోసిన బట్టలు పట్టుకుని బాత్రూంలోకి వెళ్లి బట్టలు ఉతుక్కుంటూ ఆ బట్టలు సబ్బు రాస్తూ ఈ అబ్బాయి ఎవరైతే ఇవ్వలేదో అబ్బాయి గురించి తలుచుకుని తిట్టుకుంటున్నాడు అనమాట. వీడు ఇలా చేశాడు, ఇస్తుంటే బాగుండేది, వాడు అలాగా వాడు ఇలాగా అనుకుని ఆ బట్టలు ఉతుకుతున్నంతసేపు వేరే అబ్బాయిని అరవింద్ గారు తిట్టడం జరిగింది. అయిపోయిన తర్వాత దర్శనంకి వస్తే ప్రతిరోజు ఎంతో ప్రేమగా మాట్లాడే స్వామి ఆ రోజు దగ్గరికి రాలేదు, వచ్చినా తన వైపు చూడలేదు, మాట్లాడలేదు. స్వామి అలా వెళ్ళిపోయారు. ఓకే, చాలా మంది భక్తులందరూ ఉన్నారు కదా, స్వామి అందుకు బిజీగా ఉన్నారేమో, అందుకు నన్ను చూడలేదు అనుకుని ఈయన తనకు తను చెప్పుకున్నారనమాట. సెకండ్ డే కూడా అలాగే అయింది. ఇంకా ఎప్పుడైతే విద్యార్థులందరికీ బాగా అలవాటు, మీరు ఇందాక చెప్పినట్టు స్వామి మాట్లాడటం లేదు అంటే ఏదో జరుగుతున్నది, మనం ఏదో తప్పు చేసాం, మనం కరెక్ట్ చేసుకోవాలి అన్న వాళ్ళ అంతర్మదనం అంతర్విచారణ కూడా స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఆలోచించారన్నమాట, స్వామి మాట్లాడకపోవడం కారణం ఏంటంటే నేను ఏదైనా తప్పు చేసి ఉండాలి, అంటే తప్పండి నేను ఎవరినైనా బాధ పెట్టి ఉండాలి అని ఆ అబ్బాయి ఆలోచించుకున్నట్ట. గత వారం రోజులుగా నేను ఏంటేం చేశాను, ఎవరెవరితో మాట్లాడాను అన్ని ఆలోచించుకుని, ఎవరెవరు చిన్న చిన్న తప్పులు చేయడమో, ఎవరి మీదైనా అరవడమో, లేకపోతే ఏదైనా తన వల్ల బాధపడ్డానికి తెలిసిన ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. అన్ని చేశాడు, ఫోన్లో అందరికీ క్షమాపణ చెప్పేశాను కదా, ఎవరెవరితో నేను పరుషంగా మాట్లాడానో అని ఇవాళ స్వామి గ్యారంటీ నా దగ్గరికి వస్తారు, నాతో మాట్లాడతారు అని అనుకున్నట్ట. కానీ ఆ రోజు కూర్చుంటే స్వామి ఆ రోజు కూడా ఆయన వైపు చూడలేట, మాట్లాడలేట. అప్పుడు ఇంకా ఆయన అంతర్వాదనం పెరిగిపోయిందనమాట. అందరికీ చెప్పేసేనే, అందరికీ సారీ చెప్పుకున్నాను, అన్ని చేశాను, ఇంకా నాతో మాట్లాడట్లేదంటే ఇంకేదో ఉండిపోయింది, ఎక్కడో నేను చేసిన తప్పు నాకు రికలెక్ట్ అవ్వట్లేదు అనుకుని ఆ రాత్రి పడుకున్నప్పుడు గుర్తొచ్చిందనమాట. అవును కదా, ఆ రోజు నేను బాత్రూంలోని పలానా పిల్లవాడు నాకు ఇవ్వలేదని చెప్పి వాడిని తిట్టుకున్నాను అని మనసులోనే ఆ పిల్లవాడికి సారీ, ఎందుకంటే ఆయన వెళ్లి డైరెక్ట్ గా తిట్టలేదు, బట్టలు ఉతుకుతూ ఎక్కడో బాత్రూమ్ లో తిట్టాడు, కాబట్టి ఆయన రూమ్ లో ఉన్నప్పుడే మనసులోనే అబ్బాయికి క్షమాపణ చెప్పుకుని, స్వామి అబ్బాయి క్షమాపణ చెప్పుకున్నాను, నన్ను క్షమించండి స్వామికి కూడా అనుకుని దెన్ అయిపోయింది. ఆ రోజు మర్నాడు కూర్చున్నప్పుడు స్వామి వచ్చారు. స్వామి అబ్బాయి దగ్గరికి వచ్చి అన్నారట, అంటే స్వామి తప్పైపోయింది, స్వామి క్షమించండి అన్నారు. అంటే అప్పుడు స్వామి ఏం చేసావు అన్నట్టు. స్వామి నేను వెళ్లి అబ్బాయి నేను డైరెక్ట్ గా పరుషంగా మాట్లాడలే తిట్టలేదు, అంటే మరి నువ్వు బాత్రూమ్ లో తిట్టావు కదా, నేను బాత్రూమ్ లో లేననుకున్నావా అన్నట్టు స్వామి. అసలు షాకింగ్ అది. మనకి భగవంతుడు సర్వాంతర్యమని తెలుసు, థీరీ తెలుసు, తను అంత చిన్న వయసులోనే అది ప్రాక్టికల్ గా స్వామి చెప్తా, నేను బాత్రూమ్ లో లేననుకున్నావా అని. సర్వజీవ
నమస్కారం
నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి అని స్వామి వైపు వేలు చూపించుకుని, నువ్వు బాత్రూమ్ లో అబ్బాయి తిట్టిన తిట్లని నాకే వచ్చి తగిలాయి అన్నట్టు చెప్పారన్నమాట. ఇది మనకి ఎంత కనువిప్పుగా ఉందంటే, ఒక మాట అది మాట్లాడదాము వాళ్ళని తిడదాము అనుకునేది కూడా చెయ్యకముందే అది భగవంతుడు చేరిపోతున్నాడు. అందుకే స్వామి చెప్తారు కదా, ఇనుమనైనా కూడా ఇమ్మారు ముమ్మారు కాల్చి అతకవచ్చు కమ్మరీడు, మనసు విరిగినేని మరి పట్టగలరయ్యా. అంటే మనసుని మనం విరచడానికైనా, దాన్ని అరిగించడానికైనా, అతికించడానికైనా, దేనికైనా సరే మాట ఎంతో ప్రధానం కాబట్టి ఆ మాటని బాధ పెట్టకుండా సున్నితంగా, అందుకే తేనెలాగా మధురంగా ఉండాలి అంటారు. చెప్తూ తేనె ఎలాగైతే స్వీట్గా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది కూడా, అలా మనం మాట్లాడే మాట పక్క వాళ్ళకి శ్రేయస్సుని ఇవ్వాలి, వాళ్ళకి ఆనందాన్ని కలిగించాలి అని చెప్తున్నారు స్వామి అన్నమాట. ఇంకోటి ఏంటంటే, మనం ఇందాక మీరు చెప్తున్నట్టు మనం ఆలోచనల నుంచి మంచి మాట రావాలి అనుకున్నాం, కానీ మంచి మాట వస్తేనే ఏకో వస్తుంది, తిరిగి మనకి మంచిది వస్తుంది అనుకుంటుంటే స్వామి మనకి అసలు ఆ బేసిక్ ట్రూత్ చెప్పేస్తున్నారు. నేను గణేష్ని నొప్పించకూడదు, మంచిగా మాట్లాడు అనుకుంటే సరిపోదు, నాకు ఆ ప్రేమభావం హృదయంలో నిండిపోవాలి, అప్పుడు ఆటోమేటిక్ గా ఆ మంచి మాట అనేది బయటకు వస్తుంది అనమాట. కాబట్టి మన హృదయాన్ని మనం ఆల్వేస్ దాన్ని పవిత్రంగా ప్రేమతో నింపుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి మంచియే వస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ చూడండి ఎవరో ఉన్నారు ఎక్స్, నేను వాళ్ళతో మంచిగా మాట్లాడంటే నేను బేరీజ్ వేస్తాను, వాళ్ళు నాకేం చేశారు, నేను వాళ్ళకేం చేశాను, ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి, ఇవన్నీ ఆలోచిస్తాం. స్వామి అంటారు, ప్రతి ఒక్కళ్ళు నేనే ఉన్నా అనుకున్నప్పుడు, నీ ఎదురుగుండా ఆ మనిషిలో కూడా నేనున్నాను అనుకుంటే, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నువ్వు నాతో ప్రేమగానే మాట్లాడతావు కదా, అలాగే మాట్లాడతావు అని. అది రీసెంట్ గా నేను అనంతపురం కళాశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక ఫ్యాకల్టీతో మాట్లాడినప్పుడు ఆవిడ అనుభవం చెప్పారు, అది మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఆవిడే మన అనంతపురం కళాశాలలోని పనిచేస్తున్నారన్నమాట. ఆవిడ పనిచేస్తున్న రోజుల్లోని ఆవిడ తోటి ఉపాధ్యాయులు ఒక సీనియర్ టీచర్ తోటి కొంచెం మనస్పర్ధలు వచ్చాయి. అప్పుడు ఆవిడ ఎదురుగుండా వస్తుంటే ఇంకా ఈవిడతో వెళ్లి డైరెక్ట్ గా మాట్లాడడం ఎందుకు అని ఆవిడ తప్పించుకొని తిరగడం, ఆవిడతో మాట్లాడకుండా వీలైనంత అవాయిడ్ చేయడం చేస్తూ ఆవిడ ఎదురుగుండా వస్తుందంటే ఇంకో రూట్ లోంచి వెళ్ళిపోవడం. ఎందుకు, స్వామి చెప్పారు కదా ఎవరితో కఠినంగా మాట్లాడద్దన్నారు, కాబట్టి వాళ్ళ వైపు చూసి ఎందుకు ఈ ద్వేషభావం పెంచుకోవడం అని వెళ్ళిపోతూ ఉంటే కొన్నాళ్ళకి వాళ్ళు పుట్టపత్రి రావడం జరిగింది ఫ్యాకల్టీ టీచర్లందరూ. అప్పుడు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు టీచర్స్ అందరినీ. అందులో స్వామి మాట్లాడుతూ, కొందరు ఉంటారు మీరు వాళ్లతో పడదని చెప్పి వాళ్ళ దగ్గరికి రాకుండానే మీరు ముందుగానే వేరే వెళ్ళిపోతారు, లేకపోతే మొహం దించుకుని వెళ్ళిపోతారు, వాళ్ళ మొహం చూస్తే మళ్ళా ఎక్కడ మాటలు పెరిగి వైరం పెరుగుతుంది వెళ్ళిపోతారు, ఇదేనా మీ స్వామి దగ్గర నేర్చుకున్నది అని జనరల్ గా చెప్తున్నారు అనమాట. అది ఈవిడికి హృదయానికి, ఎందుకంటే ఇదే ప్రాబ్లం లో ఆవిడ చాలా రోజులుగా స్ట్రగుల్ అవుతున్నారు ఏం చెయ్యాలో తెలియక. అప్పుడు స్వామంతర స్వామే చెప్పారట, అలాంటప్పుడు మీరు ఏం చెయ్యాలి, ఏం చేయాలంటే వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లలో నేను లేనా అని అడిగట. నీతో ఎవరైతే ఎనిమి నీ శత్రువు నీకు పడదు అనుకుంటున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్లలో ఉన్న నాకు నువ్వు సాయిరాం చెప్పలేవా అని అడిగట. వాళ్లలో ఉన్న నాకు సాయిరాం చెప్పు, నువ్వు చెప్పి చూడు వాళ్ళు అదే ప్రేమభావంతో వాళ్ళు తిరిగి నీకు సాయిరాం చెప్తారో లేదో. ఎక్కడో దగ్గర మనం దాన్ని ఎండ్ చెయ్యాలి, అలా వైరం పెంచుకుంటూ పోకూడదు అంటూ స్వామి చెప్పారనమాట. అంటే ఏ అవతారమైనా భగవంతుడు మనకి ఇదే చెప్పడానికి వచ్చాడు అనిపిస్తుంది. రామావతారంలో అందుకే మనం రాముడిని పూర్వభాషి అంటాం. అంటే ఏంటిట, రాముడి కన్నా తక్కువ వాడైనా, రాముడి కన్నా శత్రువైనా, రాముడి పడని వాడైనా, రాముడిని ద్వేషించేవాడైనా ఎవరైనా ఎదురుపడితే రాముడంతా రాముడే ముందు వెళ్లి వాళ్ళతో మాట్లాడతాడు. అయ్యో వీడు నా శత్రువు, వీడు నాకు అపకారం చేసొచ్చి వీడితో మాట్లాడేదేంటి అనుకోడనమాట. ఎంతో ప్రేమభావంతో వెళ్లి ముందుగా తనే వెళ్లి పలకరిస్తాడట. అందుకు రాముడికి పూర్వభాషి అని పేరు కూడా వచ్చింది. అంటే ప్రతి అవతారంలోనే మనకు చెప్తున్నది ఏంటంటే భగవంతుడు ఆ మాట, మనం మొదట్లో అనుకున్నట్టు మనం మనిషిగా ఎందుకు మనకి అవకాశం ఇచ్చారు భగవంతుడు అంటే, మనం భగవంతుడు మనమే మాధవులం అని మనం గుర్తించడానికి, ఆ రియలైజేషన్ రావడానికి ఈ మాట ఉలి అవుతుంది అని మనం ఎలా స్టార్ట్ చేసుకున్నామో దట్ ఈస్ వెరీ కరెక్ట్ అని స్వామి ప్రతి దాంట్లో మనకి ఎక్స్పీరియన్సెస్ తోటి మనకి అందిస్తూ వచ్చారనమాట. కాబట్టి మనం ఇలా చూసుకుంటే అసలు మాటకి ఎంత శక్తి ఉందంటే మనం క్రమబద్ధంగా మాట్లాడితే, అదే మీరు ఇందాక చెప్పారు, అదే వేదం అయిపోతుంది, అదే మంత్రం అయిపోతుంది. అదే మాటకి భావం తోడింది అనుకోండి అదే ప్రార్థన అయిపోతుంది. మనం కళ్ళు మూసుకొని మన ఇంట్లో మన పూజా రూమ్ లోని మన భావంతో భగవంతుడా నన్ను కాపాడు అంటే అదే ప్రార్థన అయిపోతుంది. ఆనాడు గజేంద్రుడికి ఏంటి తెలుసండి, ఏ శ్లోకం తెలుసు, ఏమైంది, ఆ భావానికి తన జోడించాడు భగవంతుడే దిగి వచ్చేసాడు కాబట్టి అది ప్రార్థన అయిపోతుంది. మరి ఎత్ర గాయంతి తత్ర తిష్టామి అన్నారు భగవంతుడు. ఎక్కడైతే మీరు భగవంతుడు ఉంటారు అని నారదుడు అడిగినప్పుడు, ఎక్కడ పాడతారో నేను అక్కడే ఉంటాను, నా భక్తులు పాడతారో ప్రేమతోటి భక్తితోటి అని. అంటే మన మాటకి రాగం తోడైతే ఆ పాట అవుతుంది. సో భగవంతుని ఎలా మనం చేరుకోవాలి అన్నా మాటే ప్రధానం అని మనకి ఇన్ని రకాలుగా అర్థమవుతున్నది. మరి చూస్తే స్వామి ఎన్నో సందర్భాల్లో డాక్టర్స్ అందరికీ చెప్పింది ఏంటంటే, మీరు ఇచ్చే మందు కన్నా మీరు పేషెంట్ వచ్చినప్పుడు మీ మాటలోని ప్రేమను జోడించండి. మీరు ఇచ్చే మందు కన్నా ఇదే ముందు ఔషధంగా మనకి పనిచేసేస్తుంది. ఇప్పుడు చచ్చిపోతున్నవాడు ఇంకో గంటలో చచ్చిపోతాడన్నవాడు నీ దగ్గరకు వచ్చినా నీకేం పర్వాలేదు, నీకంతా బాగుంటుందంటే కనీసం ఈ బతికిన 1 అవర్ అయినా వాడు ప్రశాంతంగా బతుకుతాడు. అది నువ్వు మీరు ఎంతో అందుకే భగవంతుడితో పోలుస్తారు కాబట్టి, మీరు అంత మంచి ఉన్నతమైన పదవిలో ఉన్నతమైన వృత్తిలో ఉన్నారు కాబట్టి మీ మాటకి ప్రేమను జోడించండి, అదే అన్నింటి మించిన ఔషధం అని స్వామి చెప్పారు.
డాక్టర్ నరసింహన్ గారు వైట్ ఫీల్డ్ లో తన సమర్పణ ఇస్తున్న సమయంలో ఈ 2 పదాల యొక్క అర్థం స్వామికి, స్వామి వాళ్ళ డాక్టర్స్ తో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎట్లా చెప్పారు, మనం ఒక పేషెంట్ వచ్చినప్పుడు డాక్టర్ ప్రేమతో అతని రోగం గురించి మాట్లాడినప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడితే దాన్ని మెడికేర్ అంటారట. మనం పరుషంగా వాడిని ఒక పేషెంట్ గానే మాత్రం చూసి వాడిని ట్రీట్ చేయాలి అన్న ఉద్దేశం కాకుండానే వాడి దగ్గర నుంచి డబ్బులు రాబట్టాలి అన్న ఒక ఉద్దేశంతో మనం ఎప్పుడైతే ఆ పేషెంట్ ని టచ్ చేస్తామో, ఆ పేషెంట్ తో ఇంటరాక్ట్ అవుతామో, అప్పుడు మెడిసిన్ అవుతుంది అది, లేకపోతే మెడికేర్ అవుతుంది ప్రేమతో చేసినప్పుడు అని స్వామి. అంటే ప్రతి వృత్తి వాళ్ళకి కూడా స్వామి ఈ మాటల యొక్క ప్రభావాన్ని స్వామి ఎన్నోసార్లు చెప్పారండి.
చాలా మంచిదంటే ఈ రోజుల్లో మనం స్వామి చెప్పారు ప్రేమ సేవ ఈ 2 మీరు పెంపొందించుకోవాలి అని. మనం సేవ అంటే ఏమనుకుంటామంటే ఎవరికో లేని వాళ్ళకి 1,000 మందికి భోజనం పెడితే సేవ. ఇప్పుడు మన కేరళలోని ఎంతో ప్రమాదం జరిగింది, వాళ్ళందరికీ మనం సేవను అందించాలి అనుకుంటున్నాం. దీంతో ఇంత ఈక్వల్ గా సేవ అంటే స్వామి ఏం చెప్తారంటే మాట ద్వారా చేసేది. ఎంతో కష్టాల్లో ఉండి కుంగిపోతున్నారు, మనం ఆర్థికంగా చేయలేకపోయినా ఇప్పుడు మనం కేరళకి వెళ్లి మనం ఫిజికల్ గా ఏమి అందించలేకపోవచ్చు, చాలా మందికి ఆర్థికమైన స్తోమత లేకపోవచ్చు, కానీ మనం వాళ్ళకి మంచి జరగాలి అని మనసులో అనుకుని దానికి మాట సాయమైనా మనం ఏమైనా చెప్పగలిగినా చేసినా కూడా అది చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ దాన్ని ఫలితాన్ని ఇచ్చే సేవ అవుతుంది అని స్వామి చెప్తారు అనమాట. కాబట్టి మనం మాట ద్వారా కూడా, మన ఆలోచన ద్వారా, మాట ద్వారా కూడా మనం సేవ చేయొచ్చని ఎంతో ఈజీ టెక్నిక్స్ మనకి స్వామి చెప్పారనిపిస్తుంది. మరి ఇలా ధైర్యాన్నిచ్చేది భరోసానిచ్చేది ఈ మాటని మనం ప్రేమతో నింపుకుని మనం స్వామికి ఇష్టపడిన పిల్లలుగా స్వామి పిల్లలుగా మనం ప్రతిరోజు ప్రతి క్షణాన్ని గడపాలని అనుకుంటున్నాను గణేష్. శ్రోతలు, ఇంతవరకు శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో మాటే మంత్రం అంశం మీద ఎన్నో విషయాల్ని తెలుసుకున్నారు, చర్చించుకున్నాము. ఇక ముందు వచ్చే భాగాల్లోని దీని గురించి మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. మరికొద్దిసేపట్లో సాయి కుల్వన్ సభా మండపం నుండి ప్రత్యక్ష కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాన్ని అందిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నది సాయి స్వప్న. సాయిరాం.